ॐ श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. పరమ పవిత్రమైన గరుడ పురాణంలోకి స్వాగతం పలుకుతున్నాను. అందరూ కూడా మూడుసార్లు నారాయణ శివమంత్రాన్ని చెప్పండి. నారాయణ, 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 శివ, శివ, శివ. స్నానం అత్యంత పవిత్రమని మనకి గరుడ పురాణం చెబుతున్నది. గరుడ పురాణంలో 50వ అధ్యాయం అంతా కూడా సంధ్యోపాసన, తర్పణాలు, దేవారాధన మొదలైనటువంటి సదాచారాలకి సంబంధించినటువంటి అధ్యాయం ఇది. అందులో భాగంగా స్నానము, బ్రాహ్మము, ఆగ్నేయము, వాయవ్యము, దివ్యము, వారుణము, యౌగికము అని 6 రకాలని చెప్పాను. అందులో మొదటి 2 స్నానాల గురించి చెప్పడం అయింది. ఇప్పుడు 3వ స్నానం, వాయవ్య స్నానం గురించి తెలుసుకుందాం. ఆవులు అటు ఇటు నడుస్తున్నప్పుడు వాటి గిట్టల నుంచి పైకి లేచేటటువంటి మట్టిని తీసుకోండి. ఆవు కాలి గిట్టల మట్టి, దానికి గోధూళి అని పేరు. అత్యంత పవిత్రమైనది ఈ గోధూళి. ఈ గోధూళి ఎంత గొప్పదో శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు చెప్పాడు. అత్యంత ప్రాచీన కాలంలో నరకాసురుడు కృష్ణుడితో విరోధించి స్త్రీలని చెరపట్టి నానాయాతంలో పడ్డాడు. తర్వాత వాడు చాలామందికి తెలియదు కానీ నరకాసురుడు అంటే ఏదో అది ఇది అనుకుంటారు, కానీ నరకాసురుడిలో ఉన్నంత క్రూరత్వం ఈ ప్రపంచంలో మరి ఎవరి దగ్గర ఉండదు. నరకాసురుడు సాక్షాత్తు విష్ణుపుత్రుడు. పైగా ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు. గాఢంగా నిద్రపోయి వెలుగు తెచ్చుకున్నాడు. యోగ నిద్రలోంచి బయటికి రాగానే ఆయనకి ఆవులెంతలు వచ్చాయి. అప్పుడు ఆయనకి భూదేవి సేవ చేసింది. ఏం కావాలో కోరుకోమంటే నీ వల్ల నాకు సంతానం కావాలి అన్నది. యోగ నిద్రలోంచి ఇప్పుడే బయటకు వచ్చిన కారణం చేత నా శరీరంలో కొంచెం తమో గుణం ఉన్నది. ఈ సమయంలో నా వల్ల పిల్లలు కంటే ఆ పిల్లలు లోక కట్టగలుగుతారు, కనుక నేను శుద్ధి అయ్యాక నా వల్ల సంతానం పొందచ్చు నువ్వు అన్నాడు ఆయన. అయినా వినిపించుకోకుండా తక్షణం నాకు పుత్రుడు కావాలంది. దాంతో నారాయణుడు భూదేవికి పిల్లల్ని ప్రసాదించాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. మంచి నిద్దట్లోంచి అప్పుడే బయటకు వచ్చినప్పుడు ఆవులింతలతో ఉన్న స్వామివారి యొక్క తమోగుణ ప్రభావం వల్ల నరకుడు, నరకాసురుడు అని ఇద్దరు పిల్లలు పుట్టారు. అందులో మొదటివాడు నరకలోకం అయ్యాడు, ఒక లోకంగా మారిపోయాడు. తమోగుణం వల్ల పుట్టడం వల్ల నరకలోకం అంత భయంకరంగా ఉంటుంది. ఒక కొడుకు ఏకంగా ఒక లోకంగా మారిపోయాడు. ఆ లోకానికి యమధర్మరాజు గారిని అధిష్టాన దేవతని చేశారు. ఇప్పుడు మనమందరం యమలోకం లేక నరకలోకం అని అంటున్న లోకం భూదేవికి విష్ణువుకి పుట్టిన మొదటి పుత్రుడు. ఇక 2వ పుత్రుడే నరక అసురుడు. వీడు కూడా నల్లని శరీరంతో భయంకరాకారంతో పుట్టుకొచ్చాడు. వీడు పుట్టగానే వీడు పరమపాపాత్ముడు, వీడు స్త్రీలను, దేవతలను, యజ్ఞములను అందరినీ పాడు చేస్తాడు. చివరికి ఈ దుర్మార్గుడు నా చేతులనే చచ్చిపోతాడు అన్నాడు కృష్ణుడు. మళ్ళీ సినిమా కథలు నమ్మకండి. సత్యభామ చంపింది అనేది ఉంటే అబద్ధం. సత్యభామ చంపలేదు, లేదా ఇంకొకళ్ళు చంపలేదు. శ్రీకృష్ణుడు స్వయంగా నరకాసురుడిని చంపాడు. ఈ కల్పిత కథలకే ఉందండి, బోల్డ్ కథలు రాశారు. భాగవతం చదవమనండి, భారతం చదవమనండి, అంతే తప్ప నోటికి వచ్చింది ఏదో ఒకటి చెప్పేయడం అనేది ఈ మధ్యకాలంలో ప్రతి వాడికి అలవాటు అయిపోయింది. చూడడానికి సినిమాలు చాలా బాగుంటాయి, దీపావళి నాటి సినిమాలు. కానీ శ్రీకృష్ణుడు స్వయంగా చంపాడు. తన కొడుకైనా లోక కంటకుడు కనుక వాడు చంపుతానన్నాడు. అప్పుడు భూదేవి కంగారు పడి, ఏమండి మన అబ్బాయిని మీరే చంపుతారా అనగా, మరేం చేయమంటావు, లోకాలకి హాని కలిగించేవాడు నాకు బిడ్డ కాదు, వాడు మట్టి గడ్డ. నాకు పక్షపాతం ఉండదు, భార్య, పిల్లలు, బంధుత్వాలు ఇటువంటివి ఏ బంధాలు ఉండవు. ఈ సృష్టి అంతా నా పిల్లలే. కాబట్టి నా పిల్లల్లో ఎవడి దగ్గర ధర్మం ఉంటే వాడిని నేను రక్షిస్తాను, అధర్మాన్ని శిక్షిస్తాను అనగా, అయితే ఓ పని చేయండి, స్త్రీలను 16,000 దాటి వాడు హింసించినట్టయితే అప్పుడు వాడిని చంపండి, అంతవరకు వాడిని చంపద్దండి అంది. తథాస్తు అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఆమె వైష్ణవాస్త్రం కూడా ఇవ్వండి అంది. అప్పుడు విష్ణువు తన అస్త్రాన్ని, వైష్ణవాస్త్రాన్ని ఆవిడకిచ్చాడు. ఆవిడ అస్త్రం నరకాసురుడికి ఇచ్చింది. ఈ వైష్ణవాస్త్రం భూదేవి ద్వారా నరకుని దగ్గరకు వచ్చింది. ఈ వైష్ణవాస్త్రం ఎవరి మీద వేస్తే వాడు చంపేస్తుంది, దాన్ని ఎవరూ భరించలేరు ఒక్క విష్ణువు తప్ప. దానివల్ల ఏమైపోయింది, వైష్ణవాస్త్రం నా దగ్గర ఉన్నది దీనికి తిరుగులేదు అనుకుని ఈ దుర్మార్గుడు లోకాలన్నింటినీ పట్టి పీడించాడు, యజ్ఞములు పాడు చేశాడు. అదితి చెవి కొండలాలు ఎవరి దగ్గర ఉంటే వాడికి చావు ఉండదు అని ఎవరో చెప్పారట వాడికి. అందుకని రోజు దేవలోకం మీదకి దండయాత్రకి వెళ్ళి అదితి చెవులుకున్న కొండలాలు బలంగా పీకి పారేశాడు. దాంతో చెవులుకున్న కన్నాలతో సైతంగా కొండలాలు ఊడి కిందకు వచ్చాయట. ఎవడన్నా కొండలాలు తీసి మనచ్చు కదా, దేవమాతని అదితిని బలాత్కారంగా చెవులు పట్టుకుని ఆ కొండలాలు లాగేశాడు. అది ఎంత బాధ ఒకసారి ఆలోచించండి, చెవులుకున్నటువంటి కొండలాలని లేక ఆ దుద్దుల్ని ఆ కాడల్ని ఇలా లాగేస్తే చెవికున్న ఈ రంధ్రాలు తెగి కిందకు వచ్చేస్తాయి కదా, నెత్తులు గారిపోతుంది కదా. అంతటి దుర్మార్గుడు వాడు అదితి చెవి కొండలాలు అపహరించాడు. వరుణుడి దగ్గర ఒక గొప్ప గొడుగు ఉండేది, ఆ గొడుగుని తన్ని ఎత్తుకుపోయాడు. ఇంద్రుడి దగ్గర ఉన్న సింహాసనం ఎత్తుకుపోయాడు. ఇలా ఎవరి దగ్గర ఏ వస్తువు ఉంటే అది ఎత్తుకుపోయేవాడు వాడు. ఆ తర్వాత క్రమంగా దేవతలంతా వాడికి దడిసి దండం పెట్టి వాడు ఏమడిగితే ఇచ్చేయడం మొదలుపెట్టారు. ఈలోపు యుగాలు గడిచాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరంలో ప్రవేశించాడు ద్వాపర యుగంలో. ఆనాటికి వాడు 16,000 మందికి ఒక్క కన్యని, తక్కువగా 15,999 మందిని చెరసాలో పెట్టాడు. ఇప్పుడు నరకాసురుడు పరిపాలించినటువంటి ప్రాంతాన్ని గౌహతి అని పిలుస్తున్నాం. అస్సాములో ఉన్న గౌహతి, దానికి అస్సాంకి ఆర్థిక రాజధాని కూడా. ఆ రోజుల్లో దాన్ని ప్రాగ్జ్యోతిషపురం అని పిలిచేవారు. అస్సాంకి 2 రాజధానులు ఉన్నాయి, ఒకటి దిబ్రూఘర్, అదేమో రాజధాని, గౌహతి ఆర్థిక రాజధాని. ఆర్థిక రాజధాని అంటే ఎక్కువగా ఆర్థికానికి సంబంధించినవని అక్కడే నడుపుతారనమాట. అంత గొప్ప ప్రాంతం, ఒకప్పుడు అస్సాం అనేవారు కానీ ఇప్పుడు అస్సాం అంటారు కానీ ఆ రోజుల్లో దాన్ని కామరూపదేశము అనేవారు. కామరూపదేశము తర్వాత అసమదేశము అని కూడా అనేవారు. ఎందుకని, అన్ని కొండలు గొట్టలు, కొండలు గొట్టలు, ఎత్తులు పల్లాలు సమానంగా ఉండదు. అందుకని సమముగా ఉండని ప్రదేశం కనుక అసమదేశం. అది క్రమంగా అస్సామీ లాంగ్వేజ్లో అస్సామి అయ్యింది. అస్సాం అంటే సమానముగా లేని ప్రాంతం. దానికి ఆ రోజుల్లో ఈ కామరూపదేశము లేక అస్సాము లేక ఈ నరకపురం అని పిలువబడే దానికి రాజధాని ప్రాగ్జ్యోతిషపురము. ఆ ప్రాగ్జ్యోతిషపురాన్నే గౌహతి అని కూడా అంటారు. ఇదంతా ఎందుకు చెబుతాను ఏమిటో మీరు కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ప్రాక్ అంటే తూర్పు, తూర్పు దిక్కున జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన నవగ్రహాలని ఆలయం కట్టి ఆలయాన్ని పూజించేవాడు నరకాసురుడు. అందుకని ప్రాక్ జ్యోతిష ప్రాగ్జ్యోతిషపురం అయ్యింది. ఇప్పటికి కూడా బ్రహ్మపుత్ర నదీ తీరంలో నవగ్రహాలు శివలింగ రూపాల్లో ఉంటాయి. వాటిని పూజించిన వాడికి సకల గ్రహ దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి. చాలా గొప్ప స్థలం అది. అటువంటి స్థలంలో ఒక్కరోజైనా నిద్రించాలని శాస్త్రం అన్నమాట. ఈ నవగ్రహములను భక్తితో పూజించినంతకాలం నరకునికి ప్రాణభయం ఉండదని, గ్రహాలని పూజించకపోతే మాత్రం వాడికి మృత్యు వస్తుందని ఒకప్పుడు భూదేవి చెప్పింది. అందుకే వాడు రోజు ఆ నవగ్రహాలను పూజించేవాడు. ఎవరైనా వాడి నగరం మీదకి దండయాత్రకు వస్తే ఈ నవగ్రహాలను పూజించిన తర్వాత అప్పుడు యుద్ధానికి వెళ్ళి వాడిని చంపేవాడు. ఈ విధంగా అప్రతిహతంగా వాడి రాజ్యం సాగిపోయింది. ఈలోపు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడు. ఇక ద్వారకా నగరంలో ఉన్న పరమసుందరీమణిని ఇంకో అమ్మాయిని కూడా ఎత్తుకుపోయాడు వాడు. అక్కడికి 16,000 మంది అయ్యారు. అది సరిపోక ఇంకో 100 మందిని 16,100 మందిని అపహరించేటవాడు. మొత్తం 16,000 శతం. పూర్వం సరుకులు కొనుక్కుంటే కొట్లో పైన ఇంత కొసలని ఇచ్చేవారు. మా చిన్నప్పుడు మేము కిరాణా దుకాణాలకి వెళ్ళేవాళ్ళం. అందులో నేను కావాలని వెళ్ళేవాడిని. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్న వయసులో మా అమ్మ ఇచ్చినటువంటి రూపాయో 2 రూపాయలో కట్టుకెడితే ఇన్ని సరుకులు వచ్చేవి కదా. అక్కడ సరుకులు కట్టించుకున్నాక ఆఖరిని అతను ఏం చేసేవాడు, కొట్టబ్బాయి ఇది బెల్లం ముక్క పెట్టేవాడు. దాన్ని కొసరనేవారు. ఇంత శనగపప్పు ఓ బెల్లం ముక్క పెట్టేవారండి. ఎంత బాగుండేవో ఆ రోజుల్లో. ఆ బెల్లం ముక్క రుచిగా ఉండేది, శనగపప్పు రుచిగా ఉండేది. ఇప్పుడు మినప్పప్పు కంపు, శనగపప్పు అదొక దుంప తెంపే కంపు. బెల్లం తింటే కడుపంతా మండుతుంది. అన్ని విష కషాయాల పుట్ట, కెమికల్స్ తప్పేవి లేవు. కుళ్ళి 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 చచ్చిపోతాం మనం అన్నమాట. అన్ని మందులే మింగుతున్నాం, కర్మ ఇంత దరిద్రం అయిపోయింది జీవితం ఏమిటో అనిపిస్తుంది ఒక్కోసారి. మామిడి పళ్ళు వేసవికాలంలో తిన్నామా, నాలుక భగభగ మండుతుంది, కడుపు మండుతుంది. అంటే మామిడికాయల మీద కూడా మందులు తల్లుతారట, రంగు వస్తుందిట, ఈ రంగు వచ్చినటువంటి మామిడి తింటాట, ఈ రంగుతోటి వీడిని వెదురు బొంగుల్లో పెట్టి మోసేయాలట. పోయి ఏదన్నా డ్రింక్ తాగితే చచ్చిపోతాడు. పాలు రామరామ, ఆవు పాలు కూడా కలితీపాలేట, ఆ పాలు తాగితే కడుపులో మంట, వెన్న మంట, నెయ్యి అదొక కల్తీ. అసలు ఏ శాల్తీ చూసినా కల్తీయే, మనుషులు కల్తీ, శాల్తీలన్నీ కల్తీ, అసలు మనిషి బతుకే కల్తీ అయిపోయింది చివరికి. బా ఎంత అసహ్యం వేస్తుందంటే, ఇదంతా పక్కన పెడితే ఈ కొసని పెట్టేవారు అన్నమాట. అంటే వాటి సరుకులతో పాటు ఇంత కొస పెట్టేవారు అన్నమాట. ఇంత అలాగే 16,000 మందిని అపహరించడంతో పాటు కొసగా ఇంకో 100 మందిని కూడా అపహరించాడు వాడు. ఈ స్త్రీలందరినీ చెరసాలలో పెట్టి నానా హింసలకి గురి చేశాడు. కొంతని మానభంగం చేసేశాడు, కొంతమందిని ఏమో లొంగుతారా లేదా అని చితక్కొట్టాడు, ఏడిపించాడు. వాళ్ళంతా తిక్కులేక కృష్ణ కృష్ణ రక్షించని మొరపెట్టారు. అంతమంది ఆడవాళ్ళని ఏడిపించారు దుర్మార్గుడు వాడు. వాళ్ళందరూ ఉసురు పోసుకున్నాడు. స్త్రీని ఇష్టం లేనప్పుడు బలాత్కరించడం మహాపాపం అని శాస్త్రం. వాడ పరమక్రూరుడు, భూదేవి పుత్రుడయ్యుడు కూడా ఎంత పాపం చేశాడు. అప్పుడు స్త్రీలంతా చెరసాల్లో కూర్చుని కృష్ణ కృష్ణ పాహి పాహి అన్నారు. ఇలా ఉండగా ఇంద్రుడు కూడా ఒక రోజున కృష్ణుడి దగ్గరకు వచ్చి అదితి కొండలాలు అపహరించాడు, వరుణుడు గొడుగెత్తుకుపోయాడు, నా సింహాసనం పట్టుకుపోయాడు, ఆడవాళ్ళని అపహరించాడు, ఒకటి కాదు వాడు చేస్తున్న దుండగాలు, వాడిని సంహరించి రక్షించు అని ఇంద్రుడు మొరపెట్టాడు. ఆ సమయంలో నారదాదులందరూ వచ్చారు, ఋషులందరూ వచ్చి యజ్ఞములు పాడు చేస్తున్న దుర్మార్గుడిని సంహరించన్నారు. పాండురాజు మహావీరుడు కదా, ఇంతటి పాండురాజు ఆ రోజుల్లో నరకాసురుని ఎందుకు సంహరించలేదు అని కృష్ణుడు అడిగాడు. పాండురాజు ఎవరి చేతిలో చావడు, అందుకని పాండురాజు ఒకసారి నరకాసురుడి మీదకి దండయాత్ర కడితే నరకాసురుడు అతనితో యుద్ధం చేసి నీ వంటి వీరుని ఎక్కడా చూడలేదు, కాబట్టి మనిద్దరికి మధ్యలో స్నేహం ఈ రోజు నుంచి అన్నట్ట. ఒక్క పాండురాజుతోటే అతను స్నేహం చేసుకున్నాడు నరకాసురుడు. నరకాసురుడిని పాండురాజు తీవ్రంగా కొట్టాడు. పాండురాజును వాడు ఏం చేయలేకపోయాడు. అందుకే నరకాసురుడికి పాండురాజుకి అంత స్నేహం. పాండవులు సామాన్యులు అనుకుంటారా, వాళ్ళ నాన్నగారే బతుకుంటే అసలు ఆ కష్టాలే వచ్చేవి కదా తెలిసిన. అంతటి వీరుడు పాండురాజు, యావత్ ప్రపంచాన్ని జయించి సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసిన వాడు ఆయన కదండి. రాజ్యం అంతా ఆయనదే, ఆ గుడ్డేడి చేతిలో పెట్టి పాప ఆయన శాపవశాత్తు చచ్చిపోయాడు. పిల్లలు దిక్కు లేకుండా అయిపోయారు. అదృష్టం పరమాత్మని పట్టుకున్నారు. ఎవరిని పట్టుకోవాలో అలాంటి జగద్గురువుని కృష్ణుడిని పట్టుకున్నారు. వాళ్ళ జీవితం తెలియచింది. భగవంతుడు కష్టంలో సుఖమిస్తాడండి. దిక్కు లేక తిండి లేక అలవటించిపోతున్నప్పుడు, కష్టాల పాలైపోయినప్పుడు భగవంతుడు ఓ మంచి మార్గం చూపిస్తాడు. అందుకే ధర్మరాజు ఏమంటాడో తెలుసా, మేము ఈ జన్మలో దిక్కు లేకుండా అలమటిస్తున్న సమయంలో మమ్మల్ని రక్షించడానికి మాకి పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపించనియే మహాత్మా అంటాడు కృష్ణ. మా నాన్నగారు చచ్చిపోతూ చచ్చిపోతూ మాకు దిక్కుగా నిన్ను అప్పగించి, నిన్ను చూపించి చచ్చిపోయాడు, నిన్ను అప్పగించి వెళ్ళిపోయాడు. మా తండ్రి మమ్మల్ని రక్షించడానికి నిన్ను మాకు కాపలాగా పెట్టాడు. ఎంత అందమైన వాటి అండి అది. తిక్కన గారు ఉద్యోగ పరంలో రాస్తాడు, మా ఆపదల గడచి, ఆపదల గడచి శుభం బయనది నోపం గారు మొత్తం పద్యమంతా ఇప్పుడు నాకు ఎక్కడ గుర్తుగానండి, అది అంత అవసరం లేదు కాబట్టి. కానీ మాకీ పుట్టుకునకు పాండు క్షమాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మ. ఆపదల గడవ బెట్టగలోపి శుభం బైనదాని నొడగోర్పను మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపించనియ మహాత్మ. ఇది మొత్తం కందపద్యం, మీకోసం మొత్తం పద్యం చెప్పేశాను. ఆపదల్లోంచి బయటపడి ఏది శుభమో అది మాకు చేకూర్చి పెట్టడానికి ఈ జన్మలో మా తండ్రి పాండు మహారాజు నిన్ను మాకు ఇచ్చి వెళ్ళిపోయాడు అంటాడు. అంతటి వీరుడు పాండురాజు అంటే సామాన్యుడు కాదు. ఆ పాండురాజు నరకాసురుడిని ఎందుకు చంపలేదు అని ఏమి ఎరగనట్టుగా కృష్ణుడు అడిగితే, పాండురాజు కాళ్ళు పట్టుకున్నాడేవాడు, స్నేహం చేసుకున్నాడు. పాండురాజు గారు ఎవరైనా స్నేహం చేసుకున్న వాళ్ళని ఏమీ చేయడు కదా. ఆ పాండురాజు గారితో నరకుడు, నరకుడు కొడుకు భగదత్తుడు వీళ్ళంతా స్నేహం చేసుకున్నారు. తక్కిన వాళ్ళందరినీ వాడు సావుబట్టి చెవులు మూశాడు. అనగా అయితే సరే నేను వాడితో యుద్ధానికి ఎడతానన్నాడు. తర్వాత కదంతా మనకి ఇక్కడ అవసరం లేదు. శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని పిలిచాడు, సత్యభామ నేను కూడా వస్తానంది. ఇద్దరు మహావేగంగా బయలుదేరారు, ప్రాగ్జ్యోతిషపురానికి చేరారు. ప్రాగ్జ్యోతిషపురానికి చుట్టూత 5 దుర్గములుండేవి. జలదుర్గం, నీళ్లలో కోట ఉండేది. దాన్ని చీల్చి జెండాడేశాడు. అగ్నిదుర్గం ఉండేది, భగభగబడే మంటలు, ఆ మంటలు ఆర్పేశాడు. పెద్ద కోట మీద ఎత్తైన కొండ మీద ఒక దుర్గం ఉండేది, దాన్ని గిరిదుర్గం అంటారు, దాన్ని భగ్నం చేశాడు. ఈ విధంగా జలదుర్గం, గిరిదుర్గం, భూదుర్గం, తర్వాత అగ్నిదుర్గం, వీటన్నిటినీ నాశనం చేసేసాడు. ఆఖరణ శస్త్రదుర్గం అని ఉండేది. అంటే ఏమిటి, నరకాసురుడు నివసించేటటువంటి కోట చుట్టూతా భయంకరమైన ఆయుధాలు పెట్టించారట. ఈ ఆయుధాలని దాటుకుని లోపలికి ఎవరు వెళ్ళలేరు. అందులో కొన్ని ఆయుధాలు కర్ర కర్ర అని అటు ఇటు రంపాల్లో తిరుగుతూ ఉంటాయి. ఎవడన్నా అక్కడ అడుగు పెడితే వాడి ముక్కులు చెవులు అన్నీ పరపర కోసి పారేస్తాయి. అటువంటి వాడిని చక్రంతో నరికి పారేసి నగరంలోకి అడుగు పెట్టాడు. ఘోర యుద్ధం జరిగింది. మురాసురుణ్ణి సంహరించాడు, మురుణ్ణి చంపాడు. కాబట్టి మొర అని పేరు కలిగిన వాడిని చంపాడు కనుక అప్పటి నుంచి కృష్ణుడిని మురారి అన్నారు. ఆ తర్వాత మొత్తం అందరినీ చంపి చెట్ట చివరికి చక్రం విడిచిపెట్టి చంపి పారేశాడు వాడిని. కాసేపు సత్యభామ కూడా యుద్ధం చేసింది. అప్పుడు వాడు ఎవరన్నాడు తెలుసు, నరకాసురుడు, కృష్ణ మగువ మగవారి ముందట మగతనములు చూప రణము మారుట నీకు మగతనమే, ధనుజులు మగువల దశ జనరు మగల మగలగుట హరి అంటాడు. ఆడవాళ్ళ చేత యుద్ధం చేయించి వెనకాల దాక్కుంటూ ఉంటాయి సిగ్గు లేకుండా. మగవాళ్ళ తోలికెడతారు తప్ప మా రాక్షసులు ఆడవాళ్ళ తోలికెళ్ళరు, ఎందుకంటే వీడు మగవాళ్ళ బలిడి మగవాళ్ళు అని పెద్ద గొప్పగా ప్రగల్భాలు పలికితే, ఊహరి నరక, మా ఆవిడతో సరదా పడిందని ఆవిడతో యుద్ధం చేయించాను, ఇప్పుడు కాసుకోరా అని చక్రంతో వాడి తల నరికేశాడు. అప్పుడు వాడి తల తిరిగి ధామ్ అనే శబ్దంతో కింద ఉన్న నీళ్లలో పడిపోయింది. ఆ నీళ్లలో పడిపోతున్నప్పుడు వాడు చచ్చేటప్పుడు ఒక ఏడు పెడిచట. ఇల్లాలన్ కిటి అయిన కాలమున మున్నేనల్చు ఘోషింతువో తల్లి. అమ్మ భూదేవి, వరాహ అవతారంలో నేను శ్రీకృష్ణుడి భార్యని అని నువ్వు ఎన్నోసార్లు చెప్పేదానివి. అంటే నువ్వు ఆయన భార్యవి, నేను ఆయన కొడుకుని. కనీసం కొడుకు ముఖం చూడకపోయినా పెళ్ళామైన నీ ముఖమైనా చూచి చల్లంబో తల ద్రించనంచు ఇలనాక్షేపించు చందంబున త్రిళ్ళం చప్పుడుగా భూమి సుతుడు దీప్తాగవక్షోణిపై. నీ ముఖం చూచేనా తండ్రి నన్ను చంపకుండా రక్షించలేదు, భార్య మీద కూడా అభిమానం లేకుండా అయిపోయాడేమిటి తండ్రి అని భూదేవిని ఆక్షేపిస్తున్నట్టుగా పెద్ద శబ్దంతో రణరంగంలో వాడు తలబడి ఆ పక్కనున్న చెరువులోకి తొలిపోయింది. వాడు చావగానే భూదేవి వచ్చి కృష్ణుడిని ప్రార్థించి ఆ నరకాసుడు కొడుకు భగదత్తుడిని పట్టుకొచ్చి వీడిని మనవడు, వీడిని రక్షించు, ఆ వైష్ణవాస్త్రం వీడికి అని వాడికి ఇప్పించి ఆ తర్వాత స్త్రీలందరూ చెరసాల్లో ఉన్నవాళ్ళని చూపించింది. కృష్ణుడు ఆ చెరసాల్లో ఉన్న స్త్రీల దగ్గరికి వెళ్తే వాళ్ళన్నారు, మేము 16,000 మంది ఉన్నాం, మమ్మల్ని దుర్మార్గుడు చెరసాల్లో పెట్టి నానాహింసలో పెట్టాడు, మానభంగం చేసి హింసించాడు, ఇప్పుడు మేము ఇంటికి అడితే ఇంట్లో వాళ్ళు రానివరు, పెళ్ళిళ్ళు అవ్వవు మాకు, నువ్వు ఆర్తత్రాణపరాయణుడివి, మమ్మల్ని రక్షించు అనగా అప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఒక గౌరవ స్థానం కల్పించడం కోసం పరమాత్ముడు కృష్ణుడు ఒకేసారి 16,100 మండపాలు ఏర్పాటు చేసి అన్ని చోట్ల 16,100 మంది రూపాలతో ఒక్కసారి తాడి కట్టాడు. ఎవడ కడతాడో కట్టమనండి, ఇలా చూద్దాం. అలాంటి వాడు ఎంతమందినైనా బలి చేసుకోవచ్చు. ఒకేసారి ఒకే ముహూర్తంలో అనేక రూపములతో ఇంతమందికి తాడి కట్టాడు, కేవలం వాళ్ళందరినీ అనుగ్రహించడం కోసం, వాళ్ళకి బయట గౌరవ స్థానం కల్పించడం కోసం. ఇటువంటివి తెలుసుకోక కృష్ణుడు స్త్రీలోనుడని ఏ మూర్ఖుడని అంటే వాడి కర్మ మనం ఏం చేయలేం. అప్పుడేం జరిగింది, ఈ నరకాసురుడు ఇంతమంది ఆడవాళ్ళని ఏడిపించాడు, ఈ ఉసురు వల్ల వీడు నరకలోకానికి పోయాడు. నరకుడు వాడు, నరకలోకం స్వయాన వాడికి అన్నయ్య. అన్నగారి లోకంలోకి పోయి యమధర్మరాజు గారు శిక్షిస్తూ ఉంటే గెజ గెజ గెజలాడిపోయి కొట్టుకు చచ్చిపోయాడు, నానాయాత్ర పడిపోయాడు వాడు. కృష్ణుడి చేతిలో చచ్చినా వాడు చేసిన స్త్రీ హత్యలు, స్త్రీల హింస, అదితి యొక్క కుండలాలు అపహరించడం వంటి పాపాలు వాడిని పట్టి పీడించాయి. అప్పుడు వాడు నరకంలో నానాయాతన పడిపోయి కుంభీపాక నరకంలో పుడుకుల్లా వేగిపోతూ వణికిపోయి అసిపత్రవనంలో కత్తుల్లాంటి ఆకులు తనను కోసేస్తూ ఉండగా అమ్మ అమ్మ భూదేవి రక్షించని వరపెట్టాడు. అప్పుడు భూదేవి మళ్ళీ కృష్ణుడి దగ్గరకు వచ్చింది, స్వామి ఎంత చెడ్డవాడు నా కొడుకండి, వాడు నరకంలో నానాయాత్ర పడిపోతున్నాడు, నరకం నుంచి వాడిని రక్షించండి బాబు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణుడు, ఆవు పాదాల కింద ఉన్న ధూళి పట్టుకెళ్ళి నరకంలో ఉన్న నరకాసురుడి మీద వేస్తే వాడికి పాప విముక్తి అవుతుంది, వాడు స్వర్గానికి పోతాడన్నట్ట. అప్పుడు భూదేవి బృందావనానికి వెళ్ళింది. శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వచ్చినా బృందావనంలో శ్రీకృష్ణుడి యొక్క మిత్రులు, చిన్ననాటి మిత్రులు కొందరు అక్కడే ఉన్నారు. వాళ్ళంతా ఇంకా గోవులు మేపుతున్నారు. వాడు గోవులు మేపుతూ ఉండగా ఆవుల కాలి గిట్టల నుంచి ధూళి రేగితే ఆ రేగిన ధూళి ఎర్రని ధూళి పెయ్యాలి. బృందావనంలో గోధూళి కొంచెం ఎర్రగా ఉంటుంది. ఆ ధూళి పట్టుకెళ్ళి నరకలోకంలో ఉన్న నరకాసురుడి యొక్క యాతనా శరీరం మీద జల్లింది. నరకుడు ఒక యాతనా శరీరం అని ఆ శరీరంలో ప్రవేశించి శిక్షణ అనుభవిస్తున్నాడు. మహాపాపాత్ముల్ని శిక్షించడానికి పరమాత్మ ఏం చేస్తాడనమాట, మనం చావగానే మన ప్రాణం ఒక శరీరంలో ప్రవేశపెడతాడు. ఆ శరీరమును యాతనా శరీరం అంటారు. మనం చేసిన పాపములకు శిక్షలు ఈ యాతనా శరీరంలో ప్రవేశించి అనుభవిస్తాం. అదే పుణ్యములు చేస్తే అందమైన దివ్య శరీరంతో స్వర్గానికి వెడతాం. ఇంకా మంచి పనులు చేశారనుకోండి, రోజు సాయంకాలం 5 గంటలకి గురువుగారు ఎప్పుడు వస్తారని ఎదురు చూసి లైవ్ చూస్తూ గరుడ పురాణం విన్నారనుకోండి, అప్పుడు వైకుంఠ శరీరాల్లో ప్రవేశించి వైకుంఠానికి వెడతాం. 5:30 నుంచి 5:30 దాకా సీరియల్ చూసుకుందాం, చక్రవ్యూహం, అత్త కోడలు ఇలాంటి సీరియల్స్ చూసుకుందాం, పుణుకులు తిందాం అనుకున్నారనుకోండి, అప్పుడు పుణుకులు కాదు మీకు ఒడుకులే తప్పవు, అప్పుడు కుంభీపాక నరకం తప్పదు. కాబట్టి ఏం కావాలో మన చేతుల్లోనే ఉన్నది కనుక మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి. వింటారా గరుడ పురాణం లాంటి పురాణాలు, గురువుల యొక్క మాటలు వింటారా బాగుపడతారు. అప్పుడు కనుక విగ్ర వేషాలు వేసి వాట్సాప్లు చూసుకుంటూ టిక్ 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 అని కొట్టుకుంటూ ఏది మరి పిచ్చి పిచ్చి మెసేజ్లు కొట్టుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఆ తర్వాత ఇంక మెసేజ్లు ఉండవు, ఇక మసాజ్లే. ఈ యమకెంకలు బాగా మసాజ్ చేస్తారు. ఆ మసాజ్ దెబ్బకి ఏ మెసేజ్ చేయలేదు. అసలు ఏమిటో తెలియదు రిక్కుమాల ఫోన్లు వచ్చాక కొంతమందికి ఇంట్లో పెట్టుకోవడం. ఎదురుగుండా మొగుడు పిల్లలు కూర్చున్నారండి ఒక ఇంట్లో, నేను చూశాను స్వయంగాను. ఇక్కడ మొగుడు గురువు గారు వచ్చారు చూసావా అని మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్ వీడు కొట్టడం నాకు కనపడుతోంది. అవతలవాడు చూశాను వస్తే ఏమిటి అంది. నేను బతిమాలితే గురువుగారు వచ్చారే కాఫీ ఇవ్వవా, మళ్ళీ ఇయ్యను మెసేజ్ కావాలంటే నువ్వు పెట్టుకోవాయి అంది ఆవిడ. ఇలాగా మెసేజ్లు ఎదురుగుండా కూర్చున్నప్పుడు గురువుగారు వచ్చారని వీడు అనడానికి వీడి భయం, ఆవిడకి ఇంకేదో మొహమాటం. ఇళ్లలో చాలామంది ఎదురెదురుగుండా కూర్చుని కూడా వాట్సాప్లో కొట్టుకుంటున్నారు. ఈ వాట్సాప్ వాట్సాప్ అన్నాక తర్వాత ఏమవుతుందట, వాడి యొక్క ఫేట్ కథ యాప్ అయిపోతుంది. దాంతో వీడు కాస్త టప్ టప్ అని అవలోకంలో చావు దెబ్బతింటాడు. భగవంతుడు మనకి టెక్నాలజీ ఇచ్చింది మనం బాగుపడడానికి, ముక్తి పొందడానికి, ఇదిగో ఇలాంటి పురాణాలు వినడానికి, లైవ్లు వినడానికి తప్ప పిచ్చి పనులు చేయడానికి ఏం వస్తాయి దానివల్ల. కాబట్టి మనం దివ్య శరీరంలో ప్రవేశించి ఉత్తమ లోకాలకి వెళ్ళాలి. ఈ దుర్మార్గుడు యమ శరీరంలో యాతనా శరీరంలో పడి నానా యాతన పడిపోతున్నట్టు అక్కడ. అప్పుడు ఈ గోధూళి భూదేవి నరకాసురుడి శరీరం మీద వేయగానే వాడు వెంటనే దివ్య శరీరం ధరించి, అమ్మా నాకు నరకం నుంచి విముక్తి కలిగించావు, నేను స్వర్గానికి పోతున్నాను, నాకు మహోపకారం చేసిన నీకు తండ్రి గారైన కృష్ణుడికి నమస్కారం, ఇంతకీ నా పాపములు ఎలా విముక్తి పొందాయని అడిగితే, నాయన నీ చేత వాయువ్య స్నానం చేయించాను రా నాయన, అందువల్ల నువ్వు పాపం నుంచి విముక్తి పొందావు అనగా వాయువ్య స్నానం అంటే ఏమిటి తల్లి అన్నాడు వాడు. ఆవులు నడుస్తున్నప్పుడు వాటి కాలి గిట్టల నుంచి రేగే ధూళి చాలా పవిత్రం నాయన, ఆ ధూళి ఒంటి మీద పడేసుకున్నటువంటి వాడు వాయువ్య స్నానం అనే స్నానం చేసిన వాడు అవుతాడు, అటువంటి వాడికి నరకం ఉండదు, రోగాలు ఉండవు అన్నది ఆవిడ. అప్పటి నుంచి ఈ వాయువ్య స్నానం బాగా ప్రసిద్ధికెక్కింది. మీరు కూడా ఈ పని చెయ్యండి. మీకు వీలున్నప్పుడు ఆవుల దగ్గరికి వెళ్ళండి. ఆవులు అటు ఇటు నడుస్తున్నప్పుడు వాటి కాలిగిట్టం నుంచి వచ్చినటువంటి ఆ ధూళి తీసుకోండి, ఆ ధూళి ఒంటికి పూసుకోండి. బాగా ఆవులు ఉన్న చోటకి వెళ్ళగలిగితే మరీ లాభం. ఇప్పుడు మొన్న మా బెంగళూరులో ఉన్న సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వారు ఇదివరకు చక్క విప్రో కంపెనీలో పనిచేసేవారు, పోచిరిపెద్ది సుబ్రహ్మణ్యం గారు. వారు వచ్చి శుభ్రంగా కాకినాడలో గోదానం చేసుకున్నారు, ఆ గోశాలలో తిరిగారు, ఆ గోధూళి ఒంటికి పూసుకున్నారు. ఇలా గోధూళి ఒంటికి పూసుకున్నటువంటి పుణ్యాత్ములు ఉంటారు చూశారు, వాళ్ళు నరకములకు వెళ్ళరు. దీనికి వాయువ్య స్నానం అని పేరు, అత్యద్భుత స్నానం అట. దీని గురించి చెబుతూ 50వ అధ్యాయం గరుడ పురాణంలో ఉత్తమ స్నానము అన్నారు దీనిని. ఆవులు ఎంత గొప్ప ఆలోచించండి, శ్రీకృష్ణుడు చాలాసార్లు చెప్పాడు ఆవుల కాలి గిట్టల నుంచి వచ్చే ధూళికి ఎందుకు అంత శక్తి వచ్చింది అంటే ఆవుల్లో మేమందరం ఉంటాం అన్నాడు ఆయన. ఆవు శరీరం అంతా త్రిమూర్తులు దేవతలతో నిండి ఉంటుంది, ఆవు ఉన్న చోట మేము త్రిమూర్తులు ఉంటాం, దేవతలు ఉంటారు అన్నాడు ఆయన. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ, క్షీరం యాసాంతు గంగావైకిం పవిత్రమతఃపరం. ఆవు పేడలో యమునా నది ఉన్నది, అందుకే గోమయం అంటే యమునా నది. మీరు ఎప్పుడన్నా యమునా నదిలో స్నానం చేయాలనుకుంటే ఇంత ఒంటికి పేడ పోసుకుని ఆవు పేడ, ఆవు పేడ మళ్ళీ పెద్ద పేడ అవి కావు, కేవలం ఆవు పేడ ఒంటికి పోసుకుని కాసేపు నాక స్నానం చేయండి, యమునా నదిలో స్నానం చేసిన పవిత్ర ఫలితం వస్తుంది. ఎందుకంటే అందరం అస్తమానం పదే పదే యమునా నదికి వెళ్ళలేంగా, ఆవు పేడయే యమునా నది అట. గోమూత్రం నర్మదా నది కాబట్టి నర్మదా నది స్నాన మహాఫలితం దక్కాలనుకున్నటువంటి వాడు ఒంటికి కొంచెం గోమూత్రం పూసుకుని అనంతరం స్నానం చేస్తే నిరంతర నర్మదా స్నాన మహాఫలితం పొందుతాడు. ఇక ఆవు పాలు ఉన్నాయి, అవి గంగానదితో సమానం. అందువల్ల ఆవు పాలు కొంచెం ఒంటికి తగిలించుకుని, నేను చెప్పేది ప్యాకెట్ ఆవు పాలు కాదు, డైరెక్ట్గా ఆవు పాలు పితుక్కుని ఆ పాలు కొంచెం ఒంటికి పూసుకుని అప్పుడు స్నానం చేస్తే గంగానది స్నాన ఫలితం వస్తుంది. ఈ మూడు కలిపి పూసుకుంటే ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు ఒంటికి పూసుకున్న తర్వాత స్నానం చేసినట్టయితే అటువంటి వాడు ఒకేసారి గంగా, యమున, నర్మదా నది సంగమ స్నానం చేసిన మహాఫలితం పొందుతాడు. ఈ మూడు నదులు పొరపాటు కూడా సంగమించవు. ఆ మూడు నదుల సంగమ స్నాన ఫలితం ఈ మూడింటి వల్ల వస్తుంది. అందుకే ఆవు కంటే గొప్ప పవిత్రమైన వస్తువు లేదు. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. ఈ మధ్యన ఓ దౌర్భాగ్యుడు ఎందుకు పరికిరారటువంటి నాస్తికవాదం చేసే ఓ గడ్డి పరక లాంటి వాడు ఆవుల్ని, పశువులు వాటి దగ్గర శక్తి లేదు అని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. వాడికి కుంభీపాత నరకం తప్పదు. వచ్చే జన్మలో నందిని తిట్టిన ఆ దుర్మార్గుడు పందే పుడతాడు, ఇందులో ఏం సందేహం లేదు. ఆవు గొప్పతనం గురించి పురాణాలు చెప్పాయి, కృష్ణ పరమాత్మ చెప్పాడు, సకల దేవతలు చెప్పారు, రామాయణం చెప్పింది, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు సమస్తం గోవు యొక్క గొప్పతనం గురించి ఎడతెరపి లేకుండా వర్ణించాయి. అటువంటి గోవు కాలి గిట్టల నుంచి వచ్చే ధూళి పరమ పవిత్రమైనది, దాన్ని ఒంటికి పూసుకోవడం వాయువ్యస్థానం అని పిలువబడుతుంది. ఆ వాయువ్యస్థానం ఎటువంటిదో చెప్పారండి, ఒంటికి మనకి ఆవు కాలి గిట్టల ధూళి పడి పడ్డంతో మన పాపాలన్నీ తుఫాను గాలికి కొట్టుకుపోతున్న గడ్డి పరకల్లో కొట్టుకుపోతాయట. ఓ పెద్ద గాలి వేసింది అనుకుందాం, అప్పుడు గడ్డి పరకలు ఏమవుతాయి, ఎగిరిపోతాయి. అలాగే ఓ చోట దూది ఎండబెట్టారట, పరుపుల కోసమని దూదిని ఏకి ఆ దూదిని ఎండలో ఎండబెట్టారు. ఎంతలో పెద్ద పెరుగాలి విసిరింది, ఆ పెరుగాలికి ఏమైపోతుంది, దూది ఎగిరిపోయింది గాలికి, గాలికి దూది పింజులు కొట్టుకుపోయినట్టుగా, గాలికి గడ్డి పరకలు కొట్టుకుపోయినట్టుగా మన పాపాలు కొట్టుకుపోతాయి వాయవ్యస్థానం వల్ల. అమ్మవారి నామాల్లో దౌర్భాగ్యతోల వాతోల అని ఒక నామం ఉన్నది. భవదావ సుధావృష్టి పాపారణ్యదవారల దౌర్భాగ్యతోల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు గుఢారిక. అందులో దౌర్భాగ్యతోల వాతూల అంటే అర్థం ఏమిటి, మన దౌర్భాగ్యములు అంటే మన దారిద్ర్యములు, మన కష్టములు తోల దూది అట, మన కష్టములన్నీ దూది. గాలి రాగానే దూది కొట్టుకుపోతుంది, అలాగే మన కష్టాలు అమ్మ అనే వాతూలం వల్ల కొట్టుకుపోతాయి. వాతూలము అంటే సుడిగాలి, పెద్ద ప్రభంజనం అనమాట, మహాగాలి, చాలా గొప్ప గాలి. మహాగాలి అనకూడదు అనుకోండి, మహా సంస్కృతం గాలి గెలుక్ అని అనేసరి పొరపాటు కానీ, పెద్ద సుడిగాలి రాగానే దూది ఎగిరిపోయినట్టుగా దౌర్భాగ్యములు ఎగిరిపోతాయి. కనుక దౌర్భాగ్యములు అనబడే దూదిని ఎగరగొట్టే సుడిగాలి అమ్మ అన్నారు. అలాగే వాయువ్య స్థానం కూడా అటువంటిది. ఒంటికి మనం గోధూళి, గోవు యొక్క కురములు గిట్టల నుండి వచ్చే ధూళి పూసుకున్నంత మాత్రం చేత మన మహాపాపములన్నీ గాలి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాయి, ఎగిరిపోతాయి. అందుకే వాయువ్య స్నానం ఉత్తమ స్నానమని, పాప విమోచక స్నానమని ప్రసిద్ధికి ఎక్కింది. ఇంకా మూడు స్నానాలు ఉన్నాయి, ఆ విశేషాలన్నిటి గురించి రాబోయే భాగంలో చెప్పుకుందాం. ఇవన్నీ వరుసగా సంధ్యావందనాది సదాచారాల గురించి చెప్పబడేటటువంటివి. శ్రద్ధగా రోజు వినండి, తరించండి, చెప్పండి శివ 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 నారాయణ నారాయణ నారాయణ. మళ్ళీ రేపు కూడా 5 గంటలకి కలుసుకుందాం సాయంత్రం.